गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतमहात्म्यम् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदु तं सर्वभूतहृदयम् मुनिमानतोऽस्मि नैमिषेषूतमासीनम् अभिवाद्य महामतिम् कथामृतरसास्वादकुशलः शौनकोब्रवीत्। ఈ విధంగా శ్రీ భాగవత మహాత్యంలోని మొదటి అధ్యాయం నిన్న మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే, భక్తి బృందావనం దగ్గర అంటే గురువుల సమాధి ఎక్కడైతే ఉన్నదో, గురువుల సమాధి ఎక్కడెక్కడ మనము అనుభూతి చెందగలమో, గురువుల సమాధి ఒక మంత్రాలయంలో, ఒక చివటంలో, ఒక శిల్లో, ఒక తిరుమలలో. దాన్ని కాస్త మీరు జాగ్రత్తగా గమనించుకోండి నేను అన్న మాటని. తిరుమలని కూడా నేను గురువుల సమాధి అనే చెప్తున్నాను నేను. ఇంకేదంటే గురువుల సమాధి లక్షణాలన్నీ అక్కడున్నాయి, కానీ గురువుని మనము భగవంతుడిగా దేవునిగా దిగజార్చాం. తిరుమలలో భగవంతుడి స్థాయిని కింద దింపుకున్నాం మనం. ఇంకేత శిరిడి యొక్క కథకి, శిరిడి బాబా యొక్క కథకి, వెంకటేశ్వర స్వామి యొక్క కథకి, మిగతా వారందరి గురువుల చరిత్రకి సామ్యం చాలా ఉన్నాయి. మొట్టమొదటి సామ్యం ఏమిటి అంటే, ఆయన కూడా మనలో ఈ కలియుగంలోనే వ్యక్తిగా జీవించాడు, మనుషులతో కలిసి జీవించాడు, పెళ్లి చేసుకున్నాడు, మనుషులతో పాటు కలిసి బాధపడ్డాడు. కొన్ని విశేష పరిస్థితులలో శిలగా మారిపోయాడు. శుద్ధి సాయి కూడా మనుషులతోనే కలిసి ఉన్నాడు. కృష్ణుడి విగ్రహం స్థాపిస్తాం అన్న చోట ఆయన విగ్రహం స్థాపించబడింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రతి చోట సాయి విగ్రహాలు స్థాపించబడుతున్నాయి. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు స్థాపించబడుతున్నట్టు అంచేత ఇంకోటేంటి మనం చూసుకోవాల్సింది, శిరదీకి కానీ మిగతా గురు చేతనత్వము ఉన్న చోటలలో ఏ భేదము లేకుండా అందరూ వెళ్తారు. హిందువులు వెళ్తారు, ముస్లింలు వెళ్తారు, క్రిస్టియన్స్ వెళ్తారు, పంజాబీలు వెళ్తారు, అందరూ వెళ్తారు శిరదీకి. వారు వెళ్ళకూడదు, వీళ్ళు వెళ్ళకూడదు, ఈ మతం వాళ్ళు రావచ్చు, ఈ మతం వాళ్ళు రాకూడదు అని ఉండదు. తిరుమలలో కూడా అంతే, పిలిచినా పిలవకపోయినా. మన హిందూ దేవాలయం అని మనం ఎంత చెప్పుకుంటున్నా కూడా నిజంగా కాస్త కళ్ళు తెరుచుకుని వివేకంతో చూస్తే అక్కడ అన్ని రకాల వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంచేత గురుతత్వ ప్రబోధన వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కూడా జరుగుతోంది, ఇంకా చాలా ముందు నుంచి కూడా జరుగుతోంది. అసలు గురుతత్వానికి నారదుడికి తేడా లేదు. అంచేత ఎక్కడెక్కడ గురుతత్వం ఉంటుందో అక్కడక్కడ నారదుడు ఉంటాడు. అంచేత ఈ గురువులందరూ కూడా నారదుని యొక్క అంశావతారాలే. అది కూడా మనం చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ఇవి చదువుకోవాలి. అంచేత నారదుడు ఎప్పుడొస్తాడు, గురువు చెప్పిన మాట వినేటటువంటి మానసిక స్థితి ఉంటే గురువు దగ్గరికి తమ తమ బాధల్ని చెప్పుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళని ఏ గురువు కూడా వద్దనలేదు. అది మళ్లీ మళ్లీ చాలాసార్లు నేను చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. తల్లిని తండ్రిని గురువుని తప్ప ఇంకా మీ బాధను ఎవరిని అడగగలరు మనం ఇక ప్రపంచంలో? అంచేత ముందు ఆ మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలి. మన బాధలను గురువు దగ్గర అడగకూడదు అనేటటువంటి ఆ పిచ్చి భ్రమ నుంచి బయటపడాలి. అది ఈ దేవాలయాలన్నింటిలోనూ జరుగుతోంది. గురుతత్వము ఉన్న దేవాలయాలలో సిద్ధిసాయి గుడి కావచ్చు, మిల్లిమిల్లిగా ఇంకొక 100 ఏళ్లు పోతే సిద్ధిసాయిని కూడా ఆవిడ మనిషిగా గుర్తించడేమో. చరిత్ర చదువుతున్నా, వెంకటేశ్వర స్వామి చరిత్ర చదువుతున్నాం, కానీ మళ్లీ మళ్లీ మనం ఆ పప్పులో కాలేస్తూ ఉంటాం. మళ్లీ ఆయన్ని దేవతా స్వరూపంగానే మనం గుర్తిస్తాం తప్ప గురుస్వరూపంగా మనము గుర్తించము, గుర్తించాలి. ఇంతకీ ఇది రిపీటెడ్ గా ఇన్నిసార్లు నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నాను అంటే, గురుతత్వము ఒక్కటే ఈనాడు ఉన్నటువంటి మతాలన్నింటినీ కూడా దాటివేయగలదు. లేకపోతే మతాల యొక్క ఈ ప్రభంజనం నుంచి, మతాల యొక్క ఈ పిచ్చి పిచ్చి భావాల నుంచి మనం బయటపడలేము. సరే, బయటపడ్డాము, గురువుల దగ్గరికి వచ్చాము, వచ్చాక ఏం చేయాలి అనేటటువంటి దానికి 6 స్థాయిలలో జవాబు చెప్తుంది భాగవతం. గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాక నీవు ఏమి చేయాలి అనేటటువంటి దాని గురించి భాగవతము 6 అంచెలుగా చెప్తుంది. అందులో మనము 5 అంచెలుగానే నేర్చుకుంటున్నాం. మూలాధార చక్రపరంగా, స్వాధిష్టాన చక్రపరంగా, మణిపూరక చక్రపరంగా, అనాహత చక్రపరంగా, విశుద్ధి చక్రపరంగా. ఇదంతా కాకుండా గురుపరంగా కూడా భాగవతం మనకి చెప్తుంది తర్వాత 6వ అధ్యాయంలో. అంచేత మొదటి అధ్యాయము విశుద్ధమైనటువంటి భౌతిక స్థాయి గురించి చెప్తుంది. ఏం తెలుసుకున్నాం నిన్న నైమిషారణ్యంలో? సూతుణ్ణి శ్రవణకుడు అడుగుతాడు, అది కథ. అడుగటం మొదలెట్టినప్పుడు జరిగినటువంటి పద్ధతిలో ఏం జరిగింది అంటే, నారదుడు పృథ్వీగ్రహానికి వచ్చి, నారదుడు అంటే ఇప్పుడు నిరంతరం మీరు ఏం గుర్తుంచుకోవాలి, గురుతత్వము యొక్క పరాకాష్ఠ. నారదుడు స్పర్శతో వాల్మీకి లాంటి ఒక మహాక్రూరుడు మహర్షిగా మారాడు. నారదుడి యొక్క ఒక స్పర్శతో ప్రహ్లాదుడు 3 లోకాలను జయించగలిగేటటువంటి రాక్షసుణ్ణి. అతను ఎన్ని రకాల బాధలు పెట్టినా కూడా చెక్కు చెదరలేదు, చివరికి ఆ రాక్షసుడైపోయాడు. దాని తర్వాత కష్టాలేమీ లేవు ధ్రువుడికి. ప్రహ్లాదుడికి వాల్మీకి అయితే కష్టాలున్నాయి. వాల్మీకి అసలు జీవితం అంటేనే ఏంటో తెలీదు. ప్రహ్లాదుడికి నారాయణ భక్తి అంటే ఏంటో తెలుసు, కానీ ఆ భక్తికి అడ్డు తగిలేటటువంటి పరిస్థితులున్నాయి. ధ్రువుడికి అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ధ్రువుడికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే తండ్రి ఒడిలో కూర్చోవాలి. ఎలాంటి తండ్రి ఒడిలో కూర్చోబెట్టాడు? ఈ మహాకాశములో ఈ సృష్టి మొత్తానికి కూడా ధ్రువుడుగా కేంద్ర బిందువుగా మార్చేశాడు నారదుడు. అంచేత అసలైనటువంటి గురుచేతనత్వము ఆ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. అసలు భక్తి దేవుడు దెయ్యము అనేది తెలియనటువంటి ఒక క్రూరకర్మ మనిషి దగ్గర నుంచి ఎటువంటి వ్యక్తులు కూడా 3 లోకాలను జయించగలిగి పాలించగలిగేటటువంటి వ్యక్తులు అడ్డు తగిలిన రకరకాలైనటువంటి కష్టాలు పెట్టినా కూడా వదలకుండా గురుచరణాల మీద భక్తితో ముందుకు వెళ్ళిపోయేటటువంటి శక్తినిస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, ఈ సృష్టిలో మీ పాత్ర ఏంటో మీకు తెలుసుకుని ధ్రువుడు వలె ఆ పాత్ర పోషించుకోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి నారద తత్వము గురుతత్వము భూమి మీదకి అవతరించింది. అవతరించాక నిన్న చదువుకున్నాం కదా, ఎక్కడా కూడా తీర్థాలలో సారము లేదు, స్తోత్రాలలో సారము లేదు, యోగ సాధన చేసేవాళ్లలో సారము లేదు, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సారము లేదు. బృందావనంలో శ్రీకృష్ణుడే స్వయముగా నడిచినటువంటి స్థలములో ఏదైనా సారము ఉంటుందేమో అని అక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి భక్తి మాత్రమే కనిపించింది. యవనవతిగా బలంగా దృఢంగా ఉంది, కానీ ఆమె పనులు చేయవలసినటువంటి ఆమెకి కుడిభుజము ఎడమ భుజముగా ఉండేటటువంటి జ్ఞాన వైరాగ్యాలనేటటువంటి పుత్రులు మాత్రము యాక్టివ్గా లేరు. ఏ స్థితిలో ఉన్నారు, మూర్ఛాస్థితిలో ఉన్నారు. పరమ మూర్ఛాస్థితిలో ఉంటూ ఏ విధంగానూ తల్లికి ఉపయోగపడినటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎవరు? జ్ఞానము వైరాగ్యము. ఈ తల్లికి ఉపయోగపడినటువంటి ఈ జ్ఞాన వైరాగ్యము కలగకుండా ఉన్నటువంటి భక్తి మాత్రమే ఉన్నటువంటి స్థితిలో ఆవిడ నారదుణ్ణి అడుగుతుంది, నువ్వు నాకేమీ చేయలేవా, నా యొక్క పుత్రులను మళ్లీ జీవింప చేయలేవా అని. అంతవరకు చదువుకుందాం మనం. అంటే ఇప్పుడు మనం ఉన్న మానసిక స్థితి, మనము అంటే మానవ జాతి ఉన్నటువంటి మానసిక స్థితి గురించి చెప్తున్నాం. భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉన్నాం, లేని వాళ్ళకి అసలు మనం ఏం చేయలేం. ఉన్నవాళ్లకి కూడా భక్తి మాత్రమే ఉంది తప్ప జ్ఞానము లేదు, వైరాగ్యము లేదు. అంటే ఎక్కడున్నారన్నమాట వాళ్ళు, మూలాధార చక్రంలో శరీరమే అంతా అనుకునేటటువంటి స్థితిలో ఉన్నారు. అథ ద్వితీయోధ్యాయ నారదువాచ వృధా ఖేదయసే బాలే అహో చింతాతురాకదం శ్రీకృష్ణ చరణాంభోజం స్మరం దుఃఖగమిష్యతే. ఎప్పుడు కూడా మొదటి శ్లోకము చివరి శ్లోకము చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నప్పుడు, భగవద్గీత చదువుతున్నప్పుడు కూడా మీరు ఈ నియమాన్ని పాటించి చూడండి, మీకు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. ఏ అధ్యాయం మీరు తీసుకున్నా మొదటిది చివరిది. అంచేత ఈ మొదటి దాంట్లోనే చాలా విచిత్రమైనటువంటి మాట చెప్పి వదిలేశాడు. అర్థం చేసుకోగలిగితే మనకి చాలా చాలా అర్థాలు అందులో గోచరిస్తాయి. వృధా ఖేదయసే బాలే అహో చింతాతురాకథం బాలే అని భక్తిని నారదుడు చెప్తున్నాడు, నువ్వు ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు, చింతిస్తున్నావు. శ్రీకృష్ణ చరణాంభోజం స్మర దుఃఖం గమిష్యతి. శ్రీకృష్ణుడు యొక్క చరణాలను, దానినే మనము గురుపాదకులు అంటాం. దానిని కనుక నువ్వు స్మరించుకోగలిగితే, గుర్తించుకోగలిగితే నీ బాధలన్నీ తీరిపోతాయి. అంచేత ఇంకా ఇది మీకు అర్థమైపోయిందంటే ఈ పుస్తకం అంతా మనం మూసేయవచ్చు. కానీ మూసేసాక ఇంటికి వెళ్తాను అనేవాడు పనికిరాడు. ఈ పుస్తకం మూసాక వాడు ఎక్కడ ఉండాలి? ఇంకా గురువు తప్ప ఇంకా వాడికి ఏం కనిపించాడు. అంచేత నేను ఇంటికి వెళ్ళాలి, నాకు టైం అయిపోయింది, నాకు ఆలస్యం అయిపోయింది, నేను గాయత్రి అనుగ్రహ పీఠంలో ఉన్నాను అనేవాడు ఈ శ్లోకం అర్థం కాలేదు. ఇంకా మనం ముందుకెళ్దాం. అలా కూర్చోగలిగేవాడు గొడవ వదిలిపోయింది అసలు వాడికి. కానీ పాయింట్ అర్థమైంది కదా. చివరికి మీరు అంతా పూర్తయ్యాక ఆ గురు చరణాల యొక్క స్థితిలో ఉండగలుగుతాము అనేటటువంటి మానసిక స్థితి వస్తుంది. అందుకే దేవాలయాలలో కూడి వెళ్లినా ఆరతి అది అంతా తీసేసుకున్న తర్వాత మనం శిరస్సు మీద శటగోపం పెడతారు. ఆ శటగోపం మీద ఏముంటాయి? గురుపాదుకలే ఉంటాయి. అంచేత నిరంతరము కూడా ఆ అద్భుతమైనటువంటి గురుపాదుకలను ఉపయోగించుకోగలిగేటటువంటి సాధనా రహస్యాలన్నీ కూడా మనకి భాగవతంలో చెప్పబడుతుంది. ద్రౌపదీ చ పరిత్రాత ఏన కౌరవ కష్మలా పాలిత గోప సుందర్య సకృష్ణ క్వాపి నోగత. ద్రౌపదికి గోపిలకి కూడా సహాయం పడినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సకృష్ణ క్వాపి నోగత. జ్వాలాకుల మహర్షి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు, ద రిటర్న్ ఆఫ్ ది క్రైస్ట్, ది అపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ అదే మాట అంటున్నాడు, ఆయన క్రైస్ట్ మళ్లీ తిరిగి ఆవిర్భవిస్తాడు అనేటటువంటి పుస్తకం రాస్తూ చివరి లైన్ ఏం రాస్తాడు అంటే, అసలు క్రైస్ట్ ఎక్కడికైనా వెళ్ళిపోతే కదా, ఆయన అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే, ద్రౌపదిని కౌరవుల యొక్క బారి నుంచి రక్షించినటువంటి కృష్ణుడు, గోపికలకు ప్రేరణ ఇచ్చేటటువంటి కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాడు. ఇది కలికాలంలో చెప్తున్నాడు. ఈ కథలు చెప్తాను ఎప్పుడు జరిగింది? ద్వాపరంలో జరిగింది. ఆ తేడా మీరు గమనించుకోండి. అప్పుడున్నటువంటి కృష్ణుడు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఏ కృష్ణుడు వెళ్ళలేదు? జగద్గురు అయినటువంటి కృష్ణుడు వృద్ధుని వదిలి వెళ్ళలేదు. అవతారమూర్తి అయినటువంటి కృష్ణుడు వెళ్ళిపోయాడు. శరీరధారి ఉన్నాడమ్మా. ఈ తేడా కొంచెం అర్థం చేసుకోండి. తను అడిగిన ప్రశ్నలో, తను ఇచ్చిన జవాబులో, కాలేజీలో లెక్చర్ పనిచేస్తూ ఉంటాడు వాడు, పిల్లలకి పాఠం నూరిపోస్తూ ఉంటాడు కదా, ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని. పరీక్షలు దగ్గర పడినప్పుడు ఇంకా దగ్గర కూర్చోబెట్టుకుని స్టడీ అవర్స్ అది అని చెప్పి ఇంకా బాగా నూరిపోస్తాడు. అంతా అయిపోయిన తర్వాత పరీక్ష జరుగుతున్నప్పుడు ఇన్విజిలేటర్ గా ఆ గురువే వస్తాడు. వాడే వస్తాడు కదా ఇన్విజిలేటర్ గా వెళ్ళి. ఇన్విజిలేటర్ గా వచ్చినప్పుడు మాత్రం పాఠం చెప్పడు. ఇంకా వీడు ఎవరినైనా నేర్చుకోవాలి అనుకుంటే ఏం చేస్తాడు? పక్కవాడిని అడిగి, వీడిని అడిగి, వాడిని అడిగి ఈ ప్రశ్న జవాబు ఏంటో అని నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు అనుకోండి ఎగ్జామినేషన్ హాల్లో, గురువు ఏం చేస్తాడు? పరీక్ష అయిపోయింది, మరో గురువు బయటకు వస్తాడు. బయటకు రాగానే ఆ స్టూడెంట్ అడుగుతాడు, సార్ నేను ఈ జవాబు ఇలా రాశాను ఇలా రాశాను, అది రైటా తప్ప అన్నప్పుడు చెప్తావా చెప్పడా? అంచేత అవతారమూర్తి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ గురువు అసలు ఎప్పుడు వెళ్ళడు. రిటైర్ అయిపోతే ఆ గురువు బదులు ఇంకో శరీరధారి గురువు వస్తాడు. అంతే కదా ఈ తేడా అర్థం చేసుకోండి. అంచేత జగద్గురు తత్వము అసలు ఎప్పుడూ ప్రపంచాన్ని వదిలి వెళ్లలేదు. కానీ నువ్వు స్కూల్కి వెళ్ళక, కాలేజీకి వెళ్ళక, నువ్వు చదువుకోవటానికి ప్రయత్నించకపోతే అంత గొప్ప గురువు కూడా ఏమీ చేయలేడు. ఇంత పెద్ద గొప్ప గొప్ప రెసిడెన్షియల్ కాలేజెస్ అన్నీ ఉన్నా మీరు మీ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి చేర్పించకపోతే, మీరు ఇంట్లో కూర్చోబెట్టి మేము అక్కడ చేర్పించేస్తాం ఇక్కడ చేర్పించేస్తాం అని కబుర్లు చెప్తూ ఉంటే చదువు రాదు కదా. అంచేత ఆ తేడా అర్థం చేసుకోండి. సకృష్ణ క్వాపినోగత, గురుతత్వ ప్రబోధకుడైనటువంటి గురువు ఎక్కడికి వెళ్ళలేదు. త్వంతో భక్తి ప్రియాతస్య సతతం ప్రాణతోధిక త్వయా ఆహూతస్తు భగవన్ యాతి నీచ గృహేష్వపి. అందులో నువ్వు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి శక్తివి. నువ్వు కనుక ఎంత చిన్న గృహంలో ఉన్నా కూడా, భక్తి కనుక ఎక్కడున్నా కూడా, శ్రీకృష్ణుడు స్వయంగా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. సత్యాదిత్రి యుగే బోధ వైరాగ్యో ముక్తి సాధకో కలౌతు కేవలా భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి. మిగతా మూడు యుగాలలో, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో జ్ఞానము, వైరాగ్యము, తపస్సు, సాధన ఇవంతా కూడా కావాలి. కాని కలికాలంలో భక్తి మాత్రము ఉంటే ఖచ్చితంగా ముక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చాలా ప్రశ్న వస్తుంది, మరి మేమంతా భక్తులం కూడా కదా, మరి మాకు ముక్తి రావటం లేదేంటి? నారదుడు భక్తితో ఈ మాట అన్నప్పుడు నారదుడైనా ఏం చెప్తున్నాడో తెలియలేదు, లేకపోతే మీరు భక్తి అని దేన్ని అనుకుంటున్నారో అది తప్పేమో. ఆరతులు ఇచ్చుకోవటం, జపాలు చేసుకోవటం, కూర్చోవటం అది భక్తి కాదేమో నారదుడు దృష్టిలో. మరి నిజమైనటువంటి భక్తి అంటే ఏంటి? మనకి నిజమైనటువంటి భక్తి దేని మీద ఉందో మనకి తెలుస్తూనే ఉంటుంది కదా. నేను ఇన్ని పూజలు చేశాను, నా పని జరగలేదు, భక్తి దేని మీద ఉంది? అర్థమైపోయింది కదా. నేను ఇన్నిసార్లు భాగవతం విన్నాను, నేను నా పని జరగలేదు అంటే భక్తి నారదుడి మీద ఉందా, దేవుడి మీద ఉందా, కృష్ణ సాక్షాత్కారం మీద ఉందా, లేకపోతే మన మీ పనులు అయ్యేటటువంటి ప్రసక్తితో గురువు ఏం చేస్తాడు అన్నది నాకు తెలియదు. గురువు ఖచ్చితంగా మిమ్మల్ని కోరుకోమని చెప్పాడు. మధ్య నాలాంటి వాడు ఎవడో వచ్చి గురువుని అడగకూడదు అనేటటువంటి పిచ్చి మాటలు ఎవడు వాగినా స్పష్టంగా చెప్పండి, అది పిచ్చి మాటలు, మాకు అడిగే హక్కు ఉంది, గురువును మేము అడుగుతాము. కానీ మీరు ఒక చిన్న ఇది చేసుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చినా ఇవ్వకపోయినా వాడిని పట్టుకోవటం మంచిది, కొంచెం ఆ మార్పు చేసుకోవటం మంచిది, అంతకంటే ఇంకేం లేదు. ఇతి నిశ్చిత్య చిద్రూప సద్రూపాంబా ససర్జ పరమానంద చిన్మూర్తి సుందరీం కృష్ణవల్లభాం బధ్వాంజలిం త్వయాత్కృష్ట కిం కరోమీతి చేకదా త్వాం తదాజ్ఞాపయత్ కృష్ణో మద్భక్తాన్ పోషయేతి చ. అందులో భక్తికి శ్రీకృష్ణుడే పర్మిషన్ ఇచ్చాడు, నువ్వేం చేయాలి అంటే నా భక్తులను పోషణ చెయ్యి అని. అంటే తినగా 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 రుచి పెరిగినట్టు, ఇలా నటించగా 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 మెల్లమెల్లిగా భక్తి స్థిరపడుతుంది. అంగీకృతం తయాతద్వే ప్రసన్నోభూద్ధరిస్తదా ముక్తిం దాసీ దదో తుభ్యం జ్ఞాన వైరాగ్య కావ్యమో. ఈ విధంగా నువ్వు భక్తులను పోషిస్తాను అని శ్రీకృష్ణుడికి మాట ఇచ్చిన తర్వాత ఆయన బ్రహ్మానంద పడిపోయి భక్తికి ఒక దాసిని ఇచ్చాడు. వాడు ఆ దాసి పేరేంటి? ముక్తి. దాని తర్వాత ఇద్దరు పిల్లలు, ఇద్దరు కొడుకులను ఇచ్చాడు, జ్ఞానము వైరాగ్యము. పోషణం స్వేన రూపేణ వైకుంఠేత్వం కరోషిచ భూమో భక్త విపోషాయ ఛాయా రూపం త్వయాకృతం ముక్తిం జ్ఞాన విరక్తించ స కృత్వాగతా భువే కృతాద్విపరాశ్యాంతం మహానందేన సంస్థిత కలో ముక్తిక్షయం ప్రాప్త పాఖండామయ పీడిత త్వదాజ్ఞాయగత శీఘ్రం వైకుంఠం పునరేవయ స్మృతా త్వయాపి చైత్రైవ ముక్తిరాయాతి యాతి చ పుత్రీ కృత్యతే మోచ పార్శ్వే స్వస్యైవ రక్షితౌ ఉపేక్షాత కలో మందే వృద్ధౌ జాతౌ సుతౌతవ తదాపి చింతాం ముంచత్వం ఉపాయం చింతయామ్యహం. ఈ ముక్తి కాలక్రమేణా కలికాలంలో నన్ను ఎవరూ కోరుకోవటం లేదు, నా యొక్క అవసరం ఏమీ లేదు అని భక్తి యొక్క పెర్మిషన్తో వైకుంఠానికి వెళ్తుంది. జ్ఞానము వైరాగ్యము అసలు ఎవరు ఒప్పుకోరు. మనకి జ్ఞానము వైరాగ్యము లేదు అనేటటువంటి దానికి రెండు మూడు చిన్న చిన్న ఉదాహరణ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అది చూడండి. సిగరెట్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తే దొంగతనంగా తాగుతాం, సిగరెట్ కానీ తాగుడు కానీ గుట్కా కానీ. సిగరెట్ ప్యాకెట్ మీద స్పష్టంగా ఏం రాసి ఉంటుంది? ఇంగ్లీష్ మనకు వచ్చు కనుక, తెలుగు మనకి ఎక్కువ రాదు, ఇంగ్లీష్ మనకు వచ్చు. దాని అర్థం ఏంటి? తాగితే ఏమవుతుంది? హానికరము. డాక్టర్లు ఉంటే హానికరం కాదు, నువ్వు చస్తావురా అని చెప్తారు. అంతే కదా, రకరకాలైనటువంటి రోగాలు. అయినా ఇన్ని షాపులలో సిగరెట్లు అమ్మబడుతున్నాయి, మీరు కొంటున్నారు అంటే మనకి బుద్ధి ఉన్నట్ట లేనట్ట? లేదు, మంచిది, జ్ఞానం లేదు మనకి. వైరాగ్యం అంతకంటే లేదు. వైరాగ్యం అంటే అర్థం ఏంటి అంటే ఏది బాధకరమైనదో దాని గురించి ఆశించకుండా ఉండటం. అంతగా వైరాగ్యం అంటే, అంతకంటే వైరాగ్యం అంటే ఇంకేం లేదు. ఏది మిమ్మల్ని బాధ పెడుతుందో దాన్ని తెలుసుకుని దాని జోలికి వెళ్లకుండా ఉండటం. అంటే డయాబెటీస్ ఉన్నవాడికి దేని మీద వైరాగ్యం ఉండాలి? చేతి మీద వైరాగ్యం ఉండాలి. బీపీ అది ఉన్నవాడికి ఉప్పు మీద వైరాగ్యం ఉండాలి. అంతే, ఇప్పుడు వైరాగ్యం అంటే ఏంటో తెలుసు కదా. అంచేత బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు మీద వైరాగ్యం ఉంటుందా లేదా అని మీరే చెప్పుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. అంచేత జ్ఞానము వైరాగ్యం అంటే ఇవి తప్ప దేవుడు వాటి గురించి ఆలోచించకండి. మనం ఎంత మూర్ఖులం అంటే మనకి తప్పు అది చాలా బాధ పెడుతుంది అని తెలిసినా కూడా మీరు అదే పని చేసుకుంటూ గవర్నమెంట్ బ్యాన్ చేయాలని గవర్నమెంట్ మీద పడతారు. గవర్నమెంట్ బ్యాన్ చేస్తే నువ్వు ఇంకా దొంగతనంగా చేస్తావు. అంటే ఏంటి, కనీసం ఓపెన్ గా ఉంటే మిగతా అధవ పనులు చేయవు. గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఏమవుతాం, ఈ ప్రాంతంలో బ్యాన్ చేస్తే ఆ ప్రాంతానికి పోతాం, నీకు ఎంత డబ్బు ఖర్చు మిగిలిస్తుందో గవర్నమెంట్ మీకు తెలియటలే పాపం. అంచేత జ్ఞానము వైరాగ్యము అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోండి. అవి పరిపూర్ణముగా నిద్రాస్థితిలో ఇప్పుడు మనందరిలోనూ ఉన్నాయి. స్థిరముగా కూర్చుని భగవంతుడి ముందు ఒక మూడు గంటల పాటు కూర్చోగలిగితే ఒక ఆసనంలో మీ కోరికలన్నీ తీరిపోతాయి. ఎలాంటి కోరికైనా సరే, కోరిక గురించి కండిషన్ ఏం లేదు, మీరు ఏ కోరికైనా కోరుకోండి. రావణాసురుడే రాక్షసుడు, రావణాసురుడు లాంటి రాక్షసుడు కొన్ని వేల సంవత్సరాల పాటు స్థిరంగా కూర్చుంటే చచ్చినట్టు బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. కథ తెలుసు కదా. అంటే తపస్సు అంటే ఏమీ కాదు, తపస్సు అంటే ఒక విశేషమైనటువంటి ఉద్దేశాన్ని తీసుకుని కూర్చోగలగాలి. విశేషమైనటువంటి ఉద్దేశం పెట్టగానే ముందు మీరు లేచిపోతారు. మామూలుగా ఇక్కడ ఇలాగే కూర్చుని ఉంటాం, ఓ ఐదు నిమిషాల పాటు జపం చేద్దామని ఇప్పుడు చెప్పాను అనుకోండి, ముందు మీరు కదిలిపోతారు. అజ్ఞానులం, మూర్ఖులం. అంచేత మనకి మన కోరికలు తీరటానికి అతి సులభమైనటువంటి ఉపాయం చెప్పబడుతున్నా కూడా నేర్చుకో. అంచేత జ్ఞాన వైరాగ్యాలు ఏ స్థితిలో ఉన్నాయి? మూర్ఛా స్థితిలో ఉన్నాయి. ముసలవాళ్ళు ఏ విధంగా అవుతే ఎందుకో పనికి రాకుండా ఉండి, చాలా మంది చెప్పాను కదా, కలెక్టర్ ర్యాంకులో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలాసార్లు నా దగ్గరకు వచ్చి అడిగారు, వృద్ధాశ్రమం మీరు పెడితే చాలా బాగుంటుంది మాస్టారు అని. నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవయా, వృద్ధాశ్రమం పెట్టమని చెప్పా. మీరు పెడితే మాస్టారు, గవర్నమెంట్ హెల్ప్ అది ఉంటుంది, మేము కాస్త మంచి స్థాయిలో ఉన్నాం కదా హెల్ప్ చేయగలం, కానీ ఒకటే కండిషన్, ముందు మా అమ్మ నాన్నని చేర్పిస్తాం. అంటే వృద్ధులు పనికిరారు, జ్ఞాన వైరాగ్యం కూడా ఏ స్థితిలో ఉన్నాయి. అంచేత మనం ఇప్పుడు ఎక్కడ వెతుక్కోవాలి వాటిని, వృద్ధాశ్రమంలో ఎక్కడ ఉంటాయేమో చూద్దాం. కానీ దీని తర్వాత వచ్చేటటువంటి రెండు శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఇలాంటి పరిస్థితి ఉందని నారదుడు చెప్తున్నాడు. ఇదంతా ముక్తి వైకుంఠానికి వెళ్ళిపోయింది, జ్ఞానము వైరాగ్యము ముసలి వాళ్ళు అయిపోయారు, ఎందుకు పనికిరారు, వాళ్ళకి శక్తి లేదు. కానీ కలి నాసదృశ కోపి యుగో నాస్తివరాననే తస్మిన్ స్వాం స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే అని. కలికాలం లాంటి అద్భుతమైనటువంటి కాలం ఎక్కడా లేదు. ఇంతట మిగతా కాలాలలో గురువు మీద అంత భక్తి లేదు, కానీ ఈ కాలంలో గురువు మీద ప్రేమ చెప్పేటటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కవిత నేను చుట్టుపక్కల చూడం మనం చేత కలి నా సదృశ కోపి యుగో నాస్తివరాననే తస్మిన్ స్వాం స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే. నారదుడంటే ఏమని చెప్పాను నేను, అన్ని గురు పరంపరకి మూల పురుషుడు. ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు భాగవతంలో, కలినా సదృశ కోపి యుగో నాస్తివరాననే భక్తికి చెప్తున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి యుగము ఎక్కడా లేదు, అందువల్ల నేను నిన్ను ఇంటి ఇంటిన ప్రతి మనిషి హృదయంలో కూడా స్థాపిస్తాను. నారదుడి యొక్క ప్రామిస్ ఇది. అటువంటి కలికాలంలో మనం ఉన్నాం, కాని మధ్య మధ్యన ఏంటంటే మనకి ఏమనపాటు ఉంది. అంచేత కొంచెం ఆ గురు పరంపర జోలికి కనుక మనం వెళ్ళగలిగితే మిగతా పనులంతా కూడా వాళ్లే చేసుకుంటారు. స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే ఇంటి ఇంటిన మనిషి మనిషి హృదయాల్లో కూడా నేను భక్తిని స్థాపిస్తాను. అన్యధర్మాన్ తిరస్కృత్య పురస్కృత్య మహోత్సవాన్ తదా నాహం హరే దాసో లోకే త్వాం న ప్రవర్తతే. ఇంకా ఒక భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు, నేను కనుక మిగతా ధర్మములన్నింటినీ తీసివేసి ఒకే ధర్మము అనేటటువంటి ఏ మాట అయితే మనం మాట్లాడుకుంటున్నామో దానికి స్ఫూర్తి ప్రేరణ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి, నారదుడి దగ్గర నుంచి వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. అన్య ధర్మాంతిరస్కృత్య మిగతా అన్ని ధర్మాలను కూడా తిరస్కృత్య నొక్కేసి పురస్కృత్య మహోత్సవాన్ ఈ ధర్మము గురు పరంపరని ఒక మహోత్సవముగా చేయగలిగేటటువంటి స్థితిని కనుక నేను తీసుకురాకపోతే అసలు నేను హరిదాసుణ్ణే కాదు, నేను నారదుణ్ణే కాను. ఛాలెంజ్. ఈ రెండు శ్లోకాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 13వ శ్లోకము 14వ శ్లోకము నేను మళ్లీ చదువుతున్నానది. కలి నాసదృశ కోపి యుగో నాస్తివరాననే తస్మిన్ స్వాం స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే. అన్యధర్మాన్ తిరస్కృత్య పురస్కృత్య మహోత్సవాన్ తదా నాహం హరేర్దాసో లోకే త్వాం న ప్రవర్తయే. అలాంటి ఒక మహోత్సవము సంభవం అయితే ఇవాళ జరగవచ్చు. త్వదిన్వితాశ్చ ఏ జీవా భవిష్యంతి కలావిహ పాపి నోపి గమిష్యంతి నిర్భయం కృష్ణ మందిరం. ఏషాం చిత్తే వసేద్భక్తి సర్వదా ప్రేమరూపిణి నతే పశ్యంతి కీనాసం సప్నే ప్యమలమూర్తయే. ఇంకొక ఛాలెంజ్. సిలబస్ మీరు అర్థం చేసుకోండి. ఈ భక్తి గురు పరంపర ఈ భాగవతం మనం ఎందుకు చదువుతున్నాము అంటే మనకి మృత్యువు లేకుండా ఉండటానికి. ఇది గుర్తుంచుకోండి. మీరు గురువు దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాము అంటే మొదట దేనికోసం వచ్చినా చివర లక్ష్యం ఏమి అవుతుందంటే మీరు మృత్యుని దాటిస్తారు, అమరులైపోతారు. అంచేత ఏషే చిత్తే వసే భక్తి ఎవరి హృదయంలో అయితే భక్తి నివసిస్తుందో సర్వదా ప్రేమరూపిణి నిరంతరము ప్రేమరూపంగా ఎవరైతే ఉంటారో నతే పశ్యంతి కీనాశం స్వప్నే అమలమూర్తయ. ఇలాంటి పవిత్రులైనటువంటి వాళ్ళకి కలలో కూడా ఏముడు కనిపించాడు, ఇంకా భౌతిక జగత్తులో రానేరాడు. దీని తర్వాత శ్లోకము మనకి ఉపయోగపడుతుంది సాధకులకి. న ప్రేతో 17వ శ్లోకము. న ప్రేతో న పిశాచో వా రాక్షసో వాసురోపి వా భక్తియుక్త మనస్కానాం స్పర్శనే న ప్రభుర్భవేత్. వాడు ప్రేతం అంటే ఏంటి తెలుసుగా, తెలుగులో ప్రేతము, పిశాచము, రాక్షసుడు, అసురుడు. 4 గ్రేడేషన్స్ ఇచ్చాడు. ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్లైనా కూడా ఈ మార్గంలో కనుక పట్టగలిగితే, కొంచెం ఈ భక్తిని డెవలప్ చేసుకోగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు అతన్ని ముట్టుకోలేరు. న తపోభిర్ న వైదైశ్చ న జ్ఞానేనాపి కర్మణ హరిహి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికా. తపస్సు చేయక్కర్లేదు, వేదాలు చేయక్కర్లేదు, జ్ఞానం కోసం మీరు ఏదేదో నానా గందరగోళం పడక్కర్లేదు. హరి మీద, గురువు మీద మీకు భక్తి ఉంటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువు మీద భక్తి అంటే మీ మనస్సు ఎప్పుడు ఎక్కడుండాలి? గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి. గురువు కావాలి అనిపించాలి తప్ప నాకు ఆ ఉద్యోగం కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, అలాంటివి కావాలి అనేటటువంటి మానసిక స్థితి లేకుండా ఆ గురువు మీద కనుక మీరు ఆ భక్తి తెచ్చుకోగలిగితే, సిరిదేశాయి 12 నేను ఆ స్థితిలో ఉన్నాను అని చెప్తాడు. 12 సంవత్సరాల పాటు నేను నిరంతరము గురువు మూర్తినే చూస్తూ ఉన్నాను, ఏ క్షణమైనా ఏ పొరపాటు అయితే చాలా బాధ కలిగేది అని. అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది మీకు. అది చేస్తే వేదాలు అక్కర్లేదు, దానాలు అక్కర్లేదు, తపస్సులు అక్కర్లేదు, యజ్ఞాలు అక్కర్లేదు. ఆ గురు నామమే, ఆ గురువు యొక్క శక్తే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లిపోతుంది. సిద్ధి సాయి చరిత్రను మళ్లీ మళ్లీ మిమ్మల్ని గుర్తు చేసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆధునిక కాలంలో సర్వదేవతా స్వరూపముగా, సర్వభూత స్వరూపముగా, సర్వజంతు స్వరూపముగా తనను తాను ప్రమాణం ఇచ్చి చూపించుకోగలిగాడు. అంచేత కృష్ణుడు నీ ముందే ఉంటాడు అంటే ఆయన ఫ్లూట్ పెట్టుకుని వంకర కాళ్ళు వేసుకున్నా నీ ముందు నుంచుంటే మీకు ఎంత విసిగేస్తుందో మీరు ఊహించుకోండి. ఒకసారి ఏదో పక్కన ఉంటే బాగానే ఉంటుంది, కానీ గుళ్ళో వేసి తాళం వేసిస్తుంది. ఆయన అలా ఏం ముండుండడు వంకర కాళ్ళు వేసుకుని, దాన్ని ఏ రూపం ఉంటుందని త్రిభంగం వేసుకుని ఫ్లూట్ వేసుకుని వాయిస్తూ ఉంటే నీ కళ్ళ ముందే నిరంతరం పురాస్థిత అంటే ముందుంటాడు అంటే అర్థం ఏంటంటే అన్ని చోట్ల కూడా నీకు ఆ గురుస్వరూపం కృష్ణుడు కనిపిస్తాడు. ప్రహ్లాదుడికి స్తంభంలో కూడా విష్ణువు కనిపించాడు. అడుగుతాడు కదా, నీ విష్ణువు ఇక్కడున్నాడా అన్నాడు. ప్రహ్లాదుడికి అప్పుడు కనిపిస్తున్నాడు, ఇది అడగక ముందు కూడా కనిపించేవాడు. ఆయనకి కనిపించటానికి ఆ నామస్మరణ ఎన్ని సంవత్సరాలు చేశాడో మనకి తెలియదు. విష్ణు ఉన్నాడా, విష్ణు ఏదవుతేనే తిట్టుకుంటూ అవుతేనే దేంతో అవుతేనే హిరణ్యకశిపుడు చేసిందేంటి, నామస్మరణే కదా. అందులో కోపం ఉన్నవాడు చాలా ఎక్కువ గుర్తొస్తాడు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ప్రతిసారి గుర్తొస్తాడు. వాడికి నచ్చిన ఏ వస్తువు కనిపించినా ముందు మీకు బీపీ రైజ్ అయిపోతుంది. వైరభక్తి అంటాను దాన్ని. అంచేత ఏ భక్తి అయితేనే అయిష్టంగా ఆ నామాన్ని నిరంతరము గుర్తుంచుకున్నా చివరికి ఏమయ్యాడు, అందులో నేను అయిపోగలిగాడు. మీరు ఆ ప్రిన్సిపుల్స్ అర్థం చేసుకోగలగాలి. అంచేత నిరంతరము ప్రతి దాంట్లో ఉన్నటువంటిది ఆ జగద్గురువు యొక్క స్వరూపమే. నత పోభిర్న వేదైశ్చ న జ్ఞానేనాపి కర్మణ హరిహి సాధ్యతే భక్త్య ప్రమాణం తత్ర గోపక గోపికాః నృణాం జన్మ సహస్రేణ భక్తో ప్రీతిర్హి జాయతే కలో భక్తి కలో భక్తిర్భక్త్య కృష్ణ పురస్థిత. అంచేత ఆ నామస్మరణ, నిరంతరము గురువు యొక్క నామము స్మరించుకుంటే ఎందుకు అలాంటి ఫలితాలు వస్తాయి అనేది రాబోయేటటువంటి 2-3 శ్లోకాల్లో గుర్తుంచుకోండి. కానీ మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి, ఈ భాగవతం మొత్తం ఏం చెప్తుందంటే మీకు ఇష్టమైనటువంటి ఏ నామాన్నైనా మీరు తీసుకుని చివరికి మీరు ఏ స్థితికి రాగలగాలి అంటే మెకానికల్ గా, ఇంకా మిగతాదే మీకు భక్తి ఉందా లేదా, మీకు ఆర్త ఉందా లేదా, మీకు శాస్త్రాలు వచ్చా లేదా, అదేం అక్కర్లేదు మీకు. కేవలము ఆర్తితో నిద్రపోతున్నా కూడా మీ శ్వాస ప్రశ్వాస నుంచి ఆ నామం వినిపించే స్థితికి మీరు తెచ్చుకోండి, మిగతాది అదే చేస్తుంది. భక్తి ద్రోహకరాయేచ తేసి దంతి జగత్రయే దుర్వాసా దుఃఖమాపన్న పురా భక్త వినందక. ఇలాంటి భక్తుల్ని ఎవరైతే ఈ విధంగా ప్రయత్నం చేయటానికి, సాధన చేయటానికి ప్రయత్నిస్తున్నారో ఋషులు కూడా ఏమి చేయలేరు. వాళ్ళని దుర్వాసముని విష్ణు భక్తుల్ని కొంచెం కదిపాడు, చివరికి విష్ణు గందరగోళం పడ్డాడు. 10 అవతారాలుగా పుట్టాల్సి వచ్చింది తప్ప అంబరీషుడికి ఏమవలే. అంచేత మీ నిత్య జీవితంలో నిరంతరము ఆ గురునామ స్మరణ అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకోగలిగితే మెకానికల్ గా మీరు అది గుర్తుంచుకోండి, మళ్ళా ఇక్కడ నాకు భక్తి ఉందా లేదా అని ఆ పిచ్చి వేషాలు వేయొద్దు. ఇంకంటే ఉంటే అసలు మనం ఇక్కడ కూర్చోం, భక్తి వచ్చేసి మనకి ఆ ఆర్తి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తావా? అంచేత అసలు ఆ బెంగ పెట్టుకోవద్దు. ఆర్తి ఉందా లేదా, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, పుస్తకంలో ఏం రాసింది, ఇలా చేయాలా అలా చేయాలా, ఏది చేయక్కర్లేదు. నిరంతరము కూడా ఆ గురునామము ఉచ్చారణ చేస్తూ ఉంటే, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు మరి ఒకే నామం చేసుకోవాలా, చాలా నామాలు చేసుకోవాలా, మీ ఇష్టం, అన్ని రూపాలు వాడివేగా, నీకు ఎందుకు అది అర్థం కాదో, ఈ మహామహా పండితులు రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, నాకు వాళ్ళ మీద కోపం లేదు కానీ మీ మీద జాలేస్తుంది. వాళ్ళు ఎందుకో చెప్తారు, వాళ్ళకున్నది మనకి తెలియదు కదా. డాల్టన్ ఏమో పరమాణువు అవిభాజ్యము అన్నాడు. దాని తర్వాత వచ్చినటువంటి సైంటిస్టే పరమాణువు విభజింపబడుతుంది అన్నాడు. అంచేత డాల్టన్ నెత్తి మీద కూర్చుని విభజింపబడదు అని ఎందుకు అన్నావు అని మనం కూర్చుంటే ఎట్ట? అంచేత పాప పండితుల్ని వాళ్ళ గొడవకు వదిలేసేయండి. మీరు మాత్రం గుర్తుంచుకోండి, ఏ నామమైనా పర్వాలేదు, కానీ ఒకే నామము అవుతే మీకు సులువు. మీ వీరు గురించి చెప్పబడింది తప్ప అక్కడ ఏ నామము మీరు చేసుకున్నా. అందుకే శాస్త్రనామ పారాయణలు అంటే అర్థం ఏంటి, ఆ నామము వెయ్యి రకాలుగా మనం చేస్తాం, మరి దాన్ని ఫలిస్తుందా ఫలించటం లేదా? ఇంకంటే ఈ పుస్తకంలోనూ ఇంకో పుస్తకంలోనూ నేను ఎక్కడో చదివాను, నేను పదడుగులు 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 పది చోట తవ్వుకుంటూ పోతే నీళ్లు పడవు. ఎవరికి నీళ్లు పడవు? మీరు అర్థం చేసుకోవాలి, సర్వవ్యాపి అయినటువంటి నీ పక్కనే ఉన్నటువంటి గురువుకి తవ్వాలి కూడానా అన్నది ఎందుకు అర్థం కాదు నీకు? తవ్వటం ఎందుకు అసలు? పిచ్చివాడి నువ్వు తవ్వుకుంటే తవ్వుకో, తవ్వుకున్నా తవ్వుకోకపోయినా గురువు ఖచ్చితంగా పలుకుతాడు. కానీ పలికించేటట్టు చేసుకోవటానికి మీరు ఈ గందరగోళం పడాలి. ఎన్నాళ్లలో జరుగుతుంది? మీ భావ తీవ్రత బట్టి. ఇంచేత మొదటి సాధన ఈ భాగవత మహాత్మ్యం రెండో అధ్యాయంలోనే ఇచ్చేస్తున్నాడు. గురునామము మీకు కావలసినటువంటి కష్టాలను తీర్చేయటమే కాకుండా అత్యుత్తమమైనటువంటి ముక్తి దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోతుంది. భక్తి ద్రోహకర ఏచ తేసీ దంతి జగత్రే దుర్వాసా దుఃఖమాపన్న పురా భక్తవి నిందక. అంటే ఒక రాక్షసులే కాదు, ఒక్కొక్కసారి ఋషులు కూడా భక్తులకి కష్టాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నం ఎప్పుడు జరిగినా కూడా అది సక్సెస్ కాదు. అలం వ్రతైరలం తీర్థం అలం యోగైరలం ముఖై అలం జ్ఞాన కథాలాపేర్ భక్తి రేకైక ముక్తిదా. ఇంకా ఎన్నిసార్లు నన్ను చెప్పమంటో చివరికి ఇవంతా మర్చిపోండి. మీరు కేవలము భక్తి మాత్రమే మిమ్మల్ని కావలసినటువంటి డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది. సూతోవాచ ఇతి నారద నిర్ణీతం స్వమాహత్యం నిశమ్యస సర్వాంగ పుష్టి సంయుక్త నారదం వాక్యం అబ్రవీత్. నారదుడు చెప్పినటువంటి ఈ మాటలు వింటూ ఉంటే భక్తికి చాలా ఆనందం వేసి ఆమె నిరసించిపోయినటువంటి అంగ ప్రత్యంగాలన్నీ కూడా కరెక్ట్ షేప్ లోకి వచ్చేసాయి. భక్తిరువాచ అహో నారద ధన్యోసి ప్రీతిస్తే మై నిశ్చల నకదాచిత్ విముంచామి చిత్తే స్థాస్యామి సర్విదా. నారదుడికి వరం ఇచ్చేసింది, నువ్వు నాకు ఇంత మేలు చేసావు కనుక నీ హృదయం నుంచి నేను ఇప్పుడు బయటికి వెళ్లను. కృపాలున త్వయాసాధో మద్బాధా ధ్వంసితాక్షణాత్ పుత్రయోశ్చేత నానాస్తి తతో బోధయ బోధయ. అంతా బాగానే ఉంది కానీ మన మొదటికి వచ్చింది, నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఇంకా అంతా బాగానే ఉంది కానీ ఇంకా నా పిల్లలకి మెలకు రాలేదు. ఎవరికి? జ్ఞాన వైరాగ్యానికి ఇంకా మెలకు రాలేదు. కొంచెం దాని గురించి పట్టించుకో, వాళ్ళ గురించి పట్టించుకో అంది. సూతోవాచ తస్యా వచస్తమాకర్ణ్య కారుణ్యం నారదోగత తయోర్బోధనమారేభే కరాగ్రేణ విమర్దయన్ ముఖం సంయోజ్య కరణాంతే శబ్దముచ్చై సముచ్చరన్ జ్ఞాన ప్రబుద్ధ్యతాం శీఘ్ర రేవైరాగ్య ప్రబుద్ధ్యతాం. చాలా సింపుల్ గా వాళ్ళని కలిపి హే జ్ఞానమా హే వైరాగ్యమా నువ్వు లే అని లేపటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడేం చేశాడు, వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠైర్ముహుర్ముహు బోధ్యమానౌ తదాతేన కథంచిత్తోత్థితో బలాత్ నేత్ర అనవలోకంతో జృంభంతో సాలసావుభౌ భగవత్ ఫలితో ప్రాయ శుష్క కాష్ట సమాంగకౌ చుక్షామౌతో నిరీక్షైవ పునఃస్వాపరాయణో ఋషిశ్చింతాపరో జాత కిం విధేయం మయేతి చ అహో నిద్రా కథం యాతి వృద్ధత్వం చ మహత్తరం చింతయన్నితి గోవిందం స్మారయామాస భార్గవ. ఇంకా తనకు వచ్చినటువంటి శ్లోకాలు మామూలుగా అయితే మనం ఎంత సినిమా పాటలు అవి వినిపిస్తుందో లేమో, కానీ దేవాలయాల నుంచి ఏమైనా కాస్త తప్పుడు వచ్చేసరికి కల్లా మనం లేచిపోతూ ఉంటాం, లేమో డిస్టర్బ్ చేస్తుందని ఎస్పీకి వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తూ ఉంటాం మనం. మామూలు సినిమా పాటలు వీళ్ళందరూ పెట్టుకుని వెళ్తూ ఉంటే ఎవడు నోటీసు ఇవ్వడు, ఎందుకు ఇవ్వడు? అంచేత చూసుకుందాం, అది ఏదైనా మనం చేసేటటువంటి తప్పులు ఎలా ఉంటాయో చూడండి. అంచేత నారదుడికి కూడా ఇది అర్థమైంది. అంచేత వేదాలు వేదాంతాలు ఉపనిషత్తులు భగవద్గీతలు ఇవంతా కూడా వాళ్ళ బుర్రలోకి ఎక్కించడానికి కుదపటానికి ట్రై చేశాడు. అతి కష్టం మీద వాళ్ళు కళ్ళు తెరిచారు, ఆవలించారు. మనం ఎప్పుడైనా ఈ పారాయణ జరుగుతున్నప్పుడు చూడండి, ఈ రెండూ కనిపిస్తాయి మీకు. మీకు ఎప్పుడు కనిపించలేదా అని చేసుకుంటే నేను లలితా సహస్రం పారాయణ కానీ అది కానీ ఇంచేదా ఈ జ్ఞాన వైరాగ్యాలు నిద్రపోతూ ఉంటే అంతేకాని సినిమా హాల్లో మీరు ఎవరినైనా ఆవలించటం కానీ మన బలహీనతలు అర్థం చేసుకోండి. మనం అంత అద్భుతమైనటువంటి సాధన చేస్తున్నాము, లలితా పారాయణలు అవి చేస్తున్నాము అని చెప్తూ మీకు ఆవలింతలు వచ్చాయంటే నా క్లాసులో మాత్రం భలే ఆవలిస్తారు పిల్లలు. ఫిజికల్ కెమిస్ట్రీ నేను చెప్తూ ఉంటే భలే ఆవలిస్తారు, నాకు చాలా ఆరాధన ఇస్తుంది. అంటే నా గొంతుకు జోల పాడుతున్నట్టుంది పాపం వాళ్ళకి. అలా చేయకూడదు. మీరు కాస్త కరెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోకుండా అంతా వాళ్ళని చేయమంటే కుదరదు కదా. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు వాడు, నిద్ర లేవటం లేదు. అతి కష్టం మీద నిద్ర లేస్తే కళ్ళు తెరిచారు మళ్ళీ మూసుకుపోతున్నారు. అలాంటప్పుడు ఏమైందిట, ఈ రెండు శ్లోకాలు మీరు కంఠతా పట్టేసుకుని అర్థం చేసుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి సాధనా రహస్యాలున్నాయి ఇక్కడ. వ్యోమవాణి తదైవాభూన్ మారుషే కిధ్యతామితే, అప్పుడు ఆకాశవాణి వినిపించింది. మారుషే కిధ్యతామితి, నువ్వు బాధపడొద్దు నారద, ఉద్యమస్స ఫలైస్తేయం భవిష్యతి న సంశయ. నీ ఉద్యమము ఏ ఉద్యమము, కలికాలంలో ఇంటి ఇంట ప్రతి మనిషి యొక్క హృదయంలో గురుభక్తిని నాటుతాను నేను, మిగతా ధర్మాలన్నీ కూడా తిరస్కరింపబడే కేవలము ఈ గురుధర్మము మాత్రమే ప్రపంచంలో ఇంకా మిగులుస్తాను అనేటటువంటి దీక్ష తీసుకుని ఉన్నాడు. ఇక్కడేమో వీళ్ళు నిద్ర లేవటం లేదు. ఏం చేస్తుంది అంటే అప్పుడు వ్యోమవాణి చాలా జాగ్రత్తగా వాడిన పదాలు మీరు అర్థం చేసుకోవాలి. సాధన ఏముందో, వ్యోమవాణి తదేవాన్ తదేవాభూన్ మారుషే ఖిద్యతామితి ఉద్యమస్స ఫలస్తేయం భవిష్యతి న సంశయ ఏతర్థం తు సత్కర్మ సురర్షే త్వం సమాచర తత్తే కర్మాభిధాస్యంతే సాధవత్సాధుభూషణ. కానీ నీ యొక్క ఈ ప్రతిజ్ఞ నెరవేరాలి అంటే నువ్వు ఒక మంచి పని చేయవలసి ఉంటుంది, నువ్వు ఒక సత్కర్మను చేయవలసి ఉంటుంది. సత్కర్మణి కృతే తస్మిన్ సనిద్రావృద్ధతానయో గమిష్యతి క్షణాద్ భక్తి సర్వత ప్రసరిష్యతి ఇత్యాకాశవచ స్పష్టం తత్సర్వేరపి విశ్రుతం నారదో విస్మయం లేభే నేదం జ్ఞాతమితి బ్రువన్. నువ్వు ఒక మంచి కర్మ చేయవలసి ఉంటుంది, అది కనుక నువ్వు చేసేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి పని నెరవేరుతుంది అని చెప్పి ఆకాశవాణి ఆగిపోయింది. సస్పెన్స్ అనమాట. నారదుడికి చాలా ఆశ్చర్యం వేసింది, ఏమిటా సత్కర్మ ఎలా నేను చెయ్యాలి. నారద ఉవాచ అనయ ఆకాశవాణ్యాపి గోప్యత్వేన నిరూపితం కివ్వా తత్సాధనం కార్యం ఏన కార్యం భవేత్తయో క్వ భవిష్యంతి సంతస్తే కదం దాస్యంతి సాధనం మయాత్ర కిం ప్రకర్తవ్యం యదుక్తం వ్యోమ భాషయ. ఈ ఆకాశవాణి గుప్తముగా ఒక మంచి పని చేసి చెప్పును అని వదిలేసింది. ఈ సాధువులు ఎక్కడ దొరుకుతారు నాకు, ఆ మంచి పని ఏంటో చెప్పేవాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు అని. ఇదంతా ఎక్కడ జరుగుతోంది కథ తెలుసా, యమునా నది ఒడ్డున బృందావనంలో భక్తి నారదుడు మాట్లాడుకుంటున్నారు, కాళ్ళ దగ్గర పడున్నాయి. ఇంకా ఆకాశవాణి వచ్చింది, ఇంకా ఎక్కడ సత్కర్మ చెప్పేవాళ్ళు దొరుకుతారు అని ఆ వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి వాళ్ళ కర్మకి ఈయన బయలుదేరాడు. ఇంకా సూత ఉవాచ తత్ర ద్వావపి సంస్థాప్య నిర్గతో నారదోముని తీర్థం తీర్థం వినిష్క్రమ్య పృచ్ఛన్ మార్గే మునీశ్వరం. రకరకాల తీర్థాలకు వెళ్లాడు, దారిలో అందరినీ అడుగుతూనే ఉన్నాడు నేను ఇలాంటి ఆకాశవాణి విన్నాను. సత్కర్మ ఏమిటి, ఏది ఇచ్చేస్తే ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో నాకు చెప్పండి. ఏ విధమైనటువంటి ఫలితం కావాలి మనకి, ఏ ఫలితం కావాలి, జ్ఞానము వైరాగ్యము మనలో ఉండాలి. అంటే ఇది తప్పు అని చెప్పిన తర్వాత దాన్ని వదిలేయగలగాలి. ఈ ఒక్కరోజు తర్వాత రేపటి నుంచి వదిలేస్తాను, సిగరెట్ తాగి వదిలేసేవాళ్ళు చాలా మంది కనిపిస్తారు. రేపటి నుంచి వదిలేస్తారని వాడు ఇంకో మూడు పెట్లు కొనుక్కొస్తారు ఇవాళ రాత్రుల్లో తాగేద్దామని. అంటే రోజు పాప వాడు ఒక ప్యాకెటే తాగితే, రేపు మానేయబోతున్నాను అని చెప్పేవాడు ఇంకా మూడు ప్యాకెట్లు తాగితే అసలు వాడికి ఏమర్థమైనట్టు, అసలు మానేయమని ఎందుకు చెప్పింది, అది మంచిది కాదని. అంతేనా, మంచిది కాదని చెప్పిన తర్వాత అది మానేయబోతున్నాను అని వాడు తాగుతుంటే ఇంట్లో వాళ్ళు కూడా పాపం తలుపుతారు. పాపం అందరూ ఏమంటారు దాన్ని, దొందుకి దొందే. వీళ్ళ జ్ఞానం అంతేగా. అంచేత ఆ తప్పు జరగకుండా జ్ఞాన వైరాగ్యాలు మనలో ప్రతిష్ఠితం అవటానికి ఏ సత్కర్మ చేస్తే అవుతాయో తెలుసుకోవటానికి నారదుడు ఇంకా యాత్ర మొదలెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడు ముందు, అన్ని తీర్థాలకి వెళ్ళాడు. వృత్తాంత శ్రూయతే సర్వై కించిన్ నిశ్చిత్య నోచ్యతే అసాధ్యం కే చన ప్రోచిర్ జ్ఞేయ దుర్జ్ఞేయమితి చాపరే మూకీభూత తదాతాన్యత్ కియం తస్తు పలాయితా. జాగ్రత్తగా కొంతమంది విన్నారు, కొంతమంది అసంభవం అన్నారు, కొందరు ఏమీ మాట్లాడలేదు, కొంతమంది ఈయన చూడగానే పారిపోవటం మొదలెట్టాడు. మళ్ళా ఈ ప్రశ్న వేస్తాడు బాబు, ఎన్నిసార్లు వేస్తాడు వీడు ఈ ప్రశ్నకు మా దగ్గర జవాబు లేదని పలాయన చిత్తగించేవాళ్ళట. హాహాకారో మహాసీ త్రైలోక్యే విస్మయావ వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠైర్విబోధితాం భక్తి జ్ఞాన విరాగాణాం నోద తిష్టత్రికం యదా ఉపాయో నా పరోస్తీతి కరణే కరణే జపంజనా. భగవద్గీత చదివారు, వేదాలు చదివారు, యజ్ఞాన్ని చేయారు, గాయత్రి మంత్రాలు చేస్తున్నారు, ఇవంతా చేస్తున్నారు, అయినా భక్తి జ్ఞాన వైరాగ్యాలు మీకు రాలేదంటే ఇంకది జరగదు అని అందరూ అనుకోవటం మొదలెట్టారు. యోగి నానారదేనాపి స్వయం న జ్ఞాయతే తత్కథం శక్యతే వ్యక్తం మితే రైరి మానుషే. ఇంకా ఎదురు ప్రశ్న వేశారు, నారదుడు నువ్వు నీలాంటి మహర్షికే దేవర్షికి ఇది తెలియకపోతే ఇంకా మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాము. ఏవం ఋషిగణై పుష్టే నిర్ణయోక్తం దురాసనం. చివరికి అందరూ నిర్ణయించుకుని ఏం చెప్పారంటే జ్ఞాన వైరాగ్యాలను నిద్ర లేపలేము. తతశ్చింతా తురస్సోధ బదరే వనమాగత తపశ్చరామి చాత్రేతి తదర్థం కృత నిశ్చయ. అప్పుడు నారదుడు బదరీవనానికి వెళ్లి ఇంకా నేను తపస్సు చేస్తాను, దీన్ని ఏదో తేల్చుకుంటాను నేను అని నిశ్చయించుకున్నాడు. ఈ వర్డ్స్, ఈ శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు. నారదుడు తపస్సు చేయటాన్ని నిశ్చయించుకున్నాడు. తపస్సు చేయటం అంటే సినిమాకి వెళ్ళి రావటంలాగా ఉండదుగా. తపస్సు చేయటం అంటే చాలా కష్టపడాలి. గురుదేవుల యొక్క జీవిత చరిత్ర చదివితే అసలు తపస్సులో ఎంత కష్టపడాలో అర్థమవుతుంది మీకు. తపస్సు చేయటానికి నిర్ణయించుకున్నాడు. ఎక్కడ? బదరీవనంలో తపస్సు చేయటానికి నిర్ణయించుకున్నాడు. తావద్దర్శ పురత సనకాదీన్ మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాస నువాచ ముని సత్తమ. అలా నిశ్చయించుకోగానే అతని కళ్ళ ముందు నలుగురు కుమారులు కనిపించారు. తెలుసుగా, నన్ను సరక సనందాదులు నలుగురు ఈయన తపస్సు చేద్దాము అని నిర్ణయించుకోగానే ఆయన ముందు కనిపించారు. ఇంకా మనము నిర్ణయించుకున్నాక వాళ్ళు కనిపించలేదు అంటే అర్థం ఏంటి? మనం నిర్ణయించుకోలేదని అర్థం. అంతకంటే ఇంకేం లే, మనం కరెక్ట్ గా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మన ముందు ప్రత్యక్షమై మనకి దారి చూపిస్తారు. మీరు సాధనలు చేయవలసిన అవసరం లేదు. కానీ మనం ఇప్పుడు నిర్ణయించుకుందాం, సరే మాస్టర్ చెప్పారు అర్థమైపోయింది, ఇంకెవాళ్ళ నుంచి నేను నిర్ణయించుకున్నాను. కనిపించారా మీకు సనక సనందాదులు? ఎవరికైనా కనిపించలే. నాకు కనిపించలేదు, అసలు నాకు ఎప్పుడు కనిపించరు వాళ్ళు. అంచేత కనిపించలేదు కనుక ఇంక ఏంటన్నమాట అక్కడ లోపం? కరెక్ట్ గా మనం నిశ్చయం చేసుకోలేదు కనుక మళ్లీ మళ్లీ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకు ఈ పారాయణలు, జపాలు, తపాలు. మేము ఖచ్చితంగానే నిశ్చయించుకున్నాం మాస్టారు, మనకంటే సర్వజ్ఞుడైనటువంటి ఆ గురువుకి మన నిశ్చయం యొక్క తీవ్రత తెలుస్తుంది కనుక వాళ్ళు కనిపించలేదు అంటే అర్థం ఏంటి అంటే మనము ఖచ్చితంగా నిశ్చయించుకోలేదు. అంచేత మళ్లీ మళ్లీ ఆ దృఢతరమైనటువంటి నిశ్చయాన్ని తీసుకోవటమే దీక్షా సమారోహ మహోత్సవాలుగా తీసుకుంటున్నాం. మళ్లీ 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 ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత మళ్లీ దీక్ష తీసుకోవచ్చునా అనే భలే ప్రశ్న వేస్తారు నాకు. పొద్దున్న భోజనం చేశాను కదా, రాత్రి మళ్ళా భోజనం చేయాలని ఒక్కళ్ళు అడగలే ఇంతవరకు. ఇంకా మాస్టారు మీరు దీక్ష మహోత్సవం ఏదో 9 ఎప్పుడో పెట్టారు, మేము ఎప్పుడే వచ్చేసాం, మాకు ఆకలిస్తుంది అని చెప్పి ఇవాళ దీక్షకి రాలేనండి, తర్వాత ఎప్పుడో వస్తా ఉంటామని తప్ప. అంటే మన నిశ్చయాలు ఎలా ఉన్నాయో అర్థమైంది కదా. అంచేత కాస్త సాధనా విధానాలు మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితమైన నిశ్చయం వచ్చేస్తే తక్షణమే ఆ పని జరిగిపోతుంది. ఆదిత్య హృదయంలోనూ అదే చెప్తాడు, లలిత సహస్రనామంలోనూ అదే చెప్తాడు. అనేక సార్లు చదవమని చెప్పడు వాడు, ఇది నువ్వు చదివావు తక్షణం నీకు ఫలితం వస్తుందంటాడు. కానీ తక్షణం ఎందుకు ఫలితం రాలేదు అంటే దానికి కావలసినటువంటి నిశ్చయాలు మనం చేసుకోవటం లేదు. తావా తదర్శ పురత సనకాదీన్ మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాస నువాచ ముని సత్తమ. నారదువాచ ఇదానీం భూరి భాగ్యేన భవద్భిస్సంగమోభవత్ కుమారాభ్రోతాం శీఘ్రం కృపాం కృత్వా మమోపరే. నా మీద దయ ఉంచి, నా అదృష్టం బాగుండి, అసలు కనిపించరు అనుకునేటటువంటి బదరికావనంలో మీరు నాకు కనిపించారు. అసలు ఆ సత్కర్మ ఏంటో నాకు అర్థం కావటం లేదు, ఆకాశవాణి అవుతే వచ్చేసింది, మిగతాది నాకు తెలియటం లేదు, చెప్పండి అన్నాడు. భవంతో యోగిన సర్వే బుద్ధిమంతో బహుశ్రుత పంచహాయన సంయుక్త పూర్వేషామపి పూర్వజా. పూర్వేషామతి పూర్వజా స పూర్వేషామతి గురు కాలేన అనవచ్చేద. చెంతట సనత్ కుమారుల యొక్క నాలుగు స్థితులు, ఏ నాలుగు స్థితులు అనమాట, మన శరీరంలో ఉన్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ స్థితులే, ఓంకారమే. ఆ ఓంకారం మీకు, ఆ గురువు మీకు మార్గదర్శనం చేస్తాడు. కరెక్ట్ నిర్ణయం తీసుకోగలిగితే, నేను ఫలానా చోటకి వెళ్లి తీరాలి అని నిర్ణయం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మార్గం చెప్పేవాళ్ళు దొరుకుతారు, లేకపోతే మీరు వెతుక్కుంటారు. ఎక్కడికి వెళ్ళాలి అని మీకు నిర్ణయం లేకపోతే దారి చెప్పేవాళ్ళు మీకు ఎక్కడా దొరకరు. అంచేత భవంతో యోగిన సర్వే బుద్ధిమంతో బహుశ్రుతా పంచహాయన సంయుక్త పూర్వేషామపి పూర్వజా సదా వైకుంఠ నిలయ హరికీర్తన తత్పరా లీలామృత రసోన్మత్త కథా మాత్రైక జీవిత. ప్లస్ వాళ్ళ క్యారెక్టర్స్ చెప్తున్నాడు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎప్పుడు వైకుంఠంలోనే ఉంటారు. హరికీర్తన తత్పరా, నిరంతరము హరినామ జపమే చేస్తూ ఉంటారు. లీలామృత రసోన్మత్త, లీలలు ఎప్పుడు తింటూ ఉన్మత్తులై ఉంటారు. మనము సాయి చరిత్ర పారాయణ చేస్తే మనం ఒకసారి పారాయణ చేశాక రెండోసారి పారాయణ చేయాలి అంటే ఎంత విసిగేస్తుందో మాకు తెలిసిపోతూ ఉంటుంది కదా కథ ముందు. కానీ వీళ్ళు ఎన్ని వేల కోట్ల సంవత్సరాల బట్టి ఆ హరిల యొక్క లీలలు వాళ్ళు జపం చేస్తూనే ఉంటారు, కానీ ఆ రుచి వాళ్ళకి పోవటం లేదు. ఎంత ఆశ్చర్యమో మరి. మనకేమో ఒకసారి చదివిస్తేనే రుచి పోతుంది, వాళ్ళకి ఎన్నిసార్లు ఈ హరికథలు విన్నా కూడా రుచిపోవటం లేదు. దానికి ఒకటే కారణం ఏంటంటే మనకి అజీర్తి చేసింది, వాళ్ళకి అజీర్తి చేయలేదు. ఎన్నిసార్లు భోజనం చేసినా, మళ్లీ మళ్లీ భోజనం చేసినా, ఎన్ని సంవత్సరాలు బట్టి భోజనం చేస్తున్నా, ఆఖరికి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉండి కారం తింటే వాంతి చేసుకుని మంచం మీద పటపట కొట్టుకునేటటువంటి 60 ఏళ్ల వృద్ధుణ్ణి నాకు తెలుసు. మీరు హోమియోపతి మందు ఇచ్చేయండి మాస్టారు అంటాడు. సరే ఏదో చేతగా లేదా ఎక్కువంటి క్యూరింగ్, కానీ ఆకే మాండు అక్కడ ఆకలి అలాంటిది. రుచి రసోన్మత్త, మన రసోన్మత్త ఎలా ఉంది? ఒకసారి చదివేశాం, ఒకసారి పారాయణ చేసేసాం, ఒక వారం చేశాం మాస్టారు ఇంకా చాలు, సంవత్సరం పాటు చేయమంటున్నారా అంటే 52 వారాలు చేయాలా, ఎక్కడ చేస్తారు? ఎలా వస్తుంది రుచి? తినగా తినగా వస్తుంది, చేయగా చేయగా వస్తుంది. అంచేత ఇందాక నేను చెప్పిన క్లూ చెప్పింది అర్థమైంది కదా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దీక్ష తీసేసుకోవటం, రుబ్బటం మొదలెట్టడం, చివరికి చేయగా 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 వీళ్ల వలె మనకి కూడా హరిలీలల మీద, ఆ గురులీలల మీద ఆ ఉన్మత్త స్థితి ఎప్పుడైతే రావటం మొదలెడుతుందో అన్ని మార్గాలు మనకి తెలిసిపోతాయి. హరిశరణం ఏవం హి నిత్యం ఏషాం ముఖేవచ అతకాల సమాధిష్ట జరాయుష్యాన్న బాధతే. హరి శరణం అని వాళ్ళ నోట్లో ఉంటుందట. మనము గురు శరణం అంటాం. సాయి ఏమనేవాడు? అల్లా మాలిక్ అనేవాడు. క్రైస్ట్ ఏమనేవాడు? లార్డ్ థై విల్ బి డన్ అనేవాడు. ఇందులో ఏది బాగుంటుంది మాస్టరు? మీ ఇష్టం ఏది బాగుంటుంది, లేకపోతే మీరు ఒకటి కొత్తది కనిపెట్టుకోండి, దానికి ఉంది. కానీ శరణాగతి, సమర్పణ, హరిశరణం, ఆ గురువుకి సమర్పణ చేసుకుంటున్నాను అనేటటువంటి మాట వాళ్ల నోట్లో ఉంటుంది కనుక వాళ్ళు ఎప్పుడు 5 ఏళ్ల పిల్ల వయస్సు కంటే ఎక్కువ వయస్సులోకి రారు. పైన అదే చెప్తాడు, పంచహాయన సంయుక్త, ఎప్పుడూ 5 ఏళ్ల వయసులోనే ఉంటారు. 5 ఏళ్ల వయసులో ఉండటానికి మన శిరస్సులో ఉన్నటువంటి పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ 2 గ్లాండ్స్ కూడా చిన్నతనంలో చాలా యాక్టివ్గా ఉంటాయి. వయస్సు వచ్చే కొద్దీ కూడా ఈ గ్లాండ్స్ పనిచేయవు. అంటే వాళ్ళు 5 ఏళ్ల వయసులో ఏం లేరు. వాళ్ళు ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో సనత్ కుమారుడు అప్పటి నుంచి ఈ భూమి మీద ఉన్నాడు. అంటే ఆయనకు వయసు ఎంత? 2 కోట్ల సంవత్సరాలు కూడా మనం చక్కబెట్టలేము. కానీ వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే 5 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లల మానసిక స్థితి కాదు, పిల్లలకి ఉన్న 2 గ్రంథులు పనిచేసే స్థితిలో ఉంటారు. పిల్లల్లాగుంటే మనకెందుకు వాళ్ళు? 5 ఏళ్ల పిల్లవాడి వయసులో ఉన్నటువంటి ఈ 2 గ్రంథులు ఎలా పనిచేస్తాయో ఆ మానసిక స్థితిలో ఉంటారు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు చాలా స్పష్టంగా. అహో భాగ్యస్య యోగేన దర్శనం భవతామ్యహ అనుగ్రహస్తు కర్తవ్యో మై దీనే దయాపరై. ఈ దీనుణ్ణి దయచేసి మీరు చెప్పండి. అశరీర గిరోక్తం యత్కిం సాధనముచ్యుతం అనుష్ఠేయం కథం తావత్ బ్రువంతు సవిస్తరం భక్తి జ్ఞాన విరాగాణం సుఖముత్పద్యతే కథం స్థాపనం సర్వవర్ణేషు ప్రేమ పూర్వ ప్రయత్నత. మళ్ళీ ఇంకో ప్రామిస్ చేశాడు, స్థాపనం సర్వవర్ణేషు ప్రేమపూర్వం ప్రయత్నత. అన్ని వర్ణాలలో మనం చెప్తా ఉంటాం కదా, జాతి మత కుల లింగ వయోభేదాలు లేకుండా అన్ని చోట్ల ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలను నేను స్థాపించగలగటానికి కావలసినటువంటి సత్కర్మ ఏమిటో నాకు చెప్పండి. కుమారావుచు మా చింతాం కురు దేవర్షే హర్షం చిత్తే సమావహ ఉపాయసుఖ సాధ్యోత్ర వర్తతే పూర్వ ఏవహి. నువ్వు ఏమి బాధపడకు, ముందు నుంచే దీనికి కావలసినటువంటి ఉపాయము ఉన్నది. అహో నారద ధన్యోసి విరక్తానాం శిరోమణి సదా శ్రీకృష్ణ దాసానా మగ్రణీర్యోగ భాస్కర. నారదుణ్ణి పొగుడుతున్నారు, అర్థమైంది కదా. అహో నారద ధన్యోసి విరక్తానాం శిరోమణి సదా శ్రీకృష్ణ దాసానాం అగ్రణీర్ యోగ భాస్కర. అర్థమవుతోంది కదా, కృష్ణదాసులందరిలో కూడా నువ్వు చాలా ముందున్నవాడివి, మొదటివాడివి, యోగ భాస్కరుడివి. త్రైచిత్రం న మంతవ్యం భక్త్యర్థమనువర్తని ఘటతే కృష్ణదాసస్య భక్తే సంస్థాపన సదా. మీరు భక్తి స్థాపన కొరకు ఈ చేసేటటువంటి ప్రయత్నము చాలా గొప్ప ప్రయత్నము. ఋషిభిర్బహ ఓలోకే పంధా న ప్రకటీకృతా శ్రమ సాధ్యశ్చ తే సర్వే ప్రాయ స్వర్గఫలప్రదా. ఋషులు చాలా మార్గాలు అందజేశారు, కానీ అవంతా కూడా చాలా కష్టమైనటువంటివి. దాని తర్వాత అవి ముక్తిని పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వవు, మీకు స్వర్గాన్ని ఇస్తాయి, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం యొక్క మీరు చేసినటువంటి పుణ్యము క్షీణమైపోగానే మళ్లీ మళ్లీ మీరు తిరుగుతూ వస్తుండాలి. వైకుంఠ సాధ కప్పంధ సత గోప్యోహి వర్తతే తస్యోపదేష్ట పురుష ప్రాయో భాగ్యేన లభ్యతే. వైకుంఠ సాధకుడు అనేటటువంటి మాటని మనం సహస్రార సిద్ధిగా వాడుకుందాం ప్రస్తుతానికి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. అంచేత ఇదంతా చెప్పేవాళ్ళు మీకు దొరుకుతారు, కానీ సహస్రార సిద్ధి చేసుకునేటటువంటి విధానం చెప్పేటటువంటి వాళ్ళు దొరకరు. ఇది సత్కర్మ. ఏది సత్కర్మ? సహస్రార సాధన. సత్కర్మ తవ నిర్దిష్టం వ్యోమ వాచాతు యత్పురా తదుచ్యతే సునుష్వాద్య స్థిర చిత్త ప్రసన్నిధి. అంచేత ఆకాశవాణి ఏ సత్కర్మ అనుష్ఠిస్తే నీ యొక్క ఈ పని నెరవేరుతుంది అని చెప్పిందో అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా విను. ద్రవ్య యజ్ఞ తపోయజ్ఞ యోగ యజ్ఞ అస్తధాపరే స్వాధ్యాయ యజ్ఞాన యజ్ఞాశ్చ తేతు కర్మ విసూచక. రకరకాలైనటువంటి యజ్ఞాలున్నాయి, కానీ ఇవేవి కూడా సత్కర్మలు కాదు. సత్కర్మ సూచకోనూనం జ్ఞాన యజ్ఞస్మృతోబుదయ శ్రీమద్ భాగవత ఆలాప సతు గీతశు కాదపి. అంచేత సత్కర్మ అంటే ఏమిటి అంటే జ్ఞానయజ్ఞము. ఎటువంటి జ్ఞానయజ్ఞము? శ్రీమద్ భాగవతము వినేటటువంటి జ్ఞానయజ్ఞము మాత్రమే సత్కర్మ. అంచేత భక్తి జ్ఞాన వైరాగ్యాలు నిలబడి ఈ కలికాలంలో ఇంటి ఇంటా కూడా ఆ గురువు యొక్క ప్రేమ అందరికీ అందాలి అనేటటువంటి స్థితి రావాలి అంటే శ్రీమద్ భాగవతాన్ని మీరు నిరంతరము వింటూ ఉండాలి. భక్తి జ్ఞాన విరాగాణం తద్ఘోషేణ బలం మహత్ వ్రజ ఇష్యతి ద్వయో కష్టం సుఖం భక్తేర్భవిష్యతి. ఇది విని జ్ఞాన వైరాగ్యాలు చాలా సులభంగా లేచిపోతాయి. కయం హి గమిష్యంతి శ్రీమద్ భాగవతధ్వనే కలేర్దోష ఇమే సర్వే సింహ శబ్దాత్మకాయువ. ఈ కలిదోషంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సింహాన్ని చూసి మేకలు ఎలా పారిపోతాయో ఈ భాగవత పారాయణ శబ్దం విని మరి మేకలు పాకపోతాయో సింహం వస్తుందో మరి మనం రెండు మూడు రోజుల్లో చూద్దాం. మనం మేకలం సింహనము. జ్ఞాన వైరాగ్య సంయుక్త భక్తి ప్రేమర సావహ ప్రతి గేహం ప్రతి జనం తత క్రీడాం కరిష్యతి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి బలవంతంగా అయినా కూడా మీరు గురుచరిత్ర పారాయణలు చేసుకుంటూ ఉంటారో, భాగవతం అని చెప్తూ నోరు జారాయని అనుకోకండి, గురుచరిత్ర అన్నా భాగవతం అన్నా ఒకటే. కృష్ణం వందే జగద్గురుం యొక్క చరిత్ర ఇది, అందరి గురు చరిత్రలు కూడా భాగవతంతో సమానమే అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకా చాలా మంది అనొచ్చు నాకు సంస్కృతం రాదు కదా, మేమింత చేయగదా, సంస్కృతం అది రావాల్సినటువంటి పని లేదు. మీరు ఏ గురు చరిత్ర అయినా తీసుకుని దాన్ని నిరంతరము పారాయణ చేస్తూ ఉంటే, పారాయణ చేస్తూ నిరంతరము మీరు ఆయన జీవితము వలె నా జీవితము కూడా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి అనుకుంటూ ఉంటే, చేయలేం మనం, వాళ్ళలాగా జీవించలేము, కానీ వారిలాగా నా జీవితాలు కూడా మలవాలి అని అనుకుంటూ ఉంటే మిల్లిమిల్లిగా మనం లైన్లో పడిపోతాం. అప్పుడేమవుతుంది, ప్రతి గేహం ప్రతి జనం తత క్రీడాం కరిష్యతి. ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషి యొక్క హృదయాల్లో కూడా ఆ భాగవత తత్వం ఆవిర్భవిస్తుంది. నారదు వాచ వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠై ప్రబోధితం భక్తి జ్ఞాన విరాగాణాం నోద తిష్టత్రికం యద. అనుమానం వచ్చింది నారదుడికి కూడా. నేను వేదాంత ఘోష చేశాను, గీతా పాఠ చేశాను, అదల్వేదు వాళ్ళ ముగ్గురు శ్రీమద్ భాగవత ఆలాప కథం బోధమేష్యతి తత్కథాసు వేదాంత శ్లోకే శ్లోకే పదే పదే. ఇంకా ఇందులో మాత్రం ఏముంది, ఆ ఉపనిషత్తుల్లో ఆ గీతలో ఆ వేదాలలో చెప్పబడినదే ఇందులో కూడా ప్రతి శ్లోకంలో ప్రతి పదంలో చెప్పబడింది. నేను అది ఒరిజినల్ అని వినిపిస్తే లేవలేదు, ఈ నకిలీది వినిపిస్తే అట్ట అన్నాడు. ఆ మాట ఆయన అనలేదు, నేనంటున్నాను. ఛిందంతు సంశయంహీనం భవంతో మోహ దర్శనా విలంబో నాత్ర కర్తవ్య శరణ ఘృతవత్సల. ఏ విధంగానూ ఆలస్యం చేయకుండా నా ఈ అనుమానాన్ని తీర్చండి. ఎంత చిన్న నారదుడికి అనుమానం, జ్ఞానము వైరాగ్యము, వేదాలు చదివినా తపస్సు చేసినా ఉపనిషత్తులు చేసినా గీత చేసినా యజ్ఞ దాన తపాలు ఇవంతా చేసినా కూడా లేవలేదే. ఇది చదివినంత మాత్రాన ఎలా లేస్తారు? కుమారా ఊచు వేదోపనిషదాం సారా జాత భాగవతీ కథ అత్యుత్తమా తథోపాధి పృథగ్భూత ఫలాకృతి. వేద ఉపనిషత్తులన్నిటికీ సారమైనటువంటిది ఈ భాగవతము. ఇందులో మూడు ఉదాహరణలు ఇస్తాడు. ఈ మూడు ఉదాహరణలు మీరు మూడు రకాలుగా గుర్తు చేసుకోండి. ఈ ఉదాహరణలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 68వ శ్లోకము, 69వ శ్లోకము, 70వ శ్లోకము. మన జీవితాలు ఈ మూడింట్లో ఏదో ఒక దాంట్లో ఇరుక్కోవాలి, అది ప్రయత్నించండి. ఆమూలాగ్రం రసస్తిష్టం నాస్తే నస్వాద్యతే యథ సభో యస్సం పృథగ్భూత ఫలే విశ్వమనోహర. చెట్టులో శాప్ రసం చెట్టంతా వ్యాపించి ఉంటుంది కదా, కానీ దాని నిజమైనటువంటి రసము ఎక్కడుంటుంది? ఫలంలో ఉంటుంది. ఆ ఫలం యొక్క రుచి చెట్టు యొక్క రుచి కంటే ఎలా భిన్నంగా ఉంటుందో వేదాలు వేదాంతాలు భగవద్గీతలో ఆ భగవత్ సారమే ఉన్న భాగవతములో వృక్షము కంటే ఫలము ఎక్కువ తీపిగా ఎలా ఉంటుందో వీటన్నిటికంటే కూడా ఇది ఎక్కువ తీపిగా ఉంటుంది. అంటే చెట్టు ఫలము, ఫలము ఎప్పుడు కూడా చెట్టు నుంచి వేరయ్యాకే మనం తినగలుగుతాం అన్నది గుర్తుంచుకోండి. నిత్య జీవితంలో ఇది ఎలా ఉపయోగించుకోవాలో చెప్పటానికి ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి. ఫలము చెట్టు యొక్క సారమే, కానీ ఆ చెట్టు యొక్క సారాన్ని మీరు ఎప్పుడు తినగలుగుతారు? వేరవ్వాలి అది. యథా దుగ్ధే స్థితం సర్పే నస్వాదయోపకల్పతే పృథగ్భూతం హి తద్వ్యం దేవానాం రసవర్ధనం. రెండో ఉదాహరణ ఇస్తున్నాడు. పాలల్లో నెయ్యి ఉంది, కానీ ఆ నెయ్యిని మీరు రుచి చూడలేరు. కానీ ఆ నేతిని మీరు వేరు చేయగలిగితే ఆ నెయ్యి ఏం చేయగలుగుతుంది? మీ యొక్క భావాలను దేవతల వరకు తీసగలుగుతుంది. తేడా ఉదాహరణలో అర్థం చేసుకోండి. చెట్టు కాయలో ఆ కాయ నువ్వు మాత్రమే తింటున్నావు,